మీకు రమణ మహర్షి గారు చెప్పేటప్పుడు ఎక్కువ మోక్షంలో సంబంధించిన విషయాలే కనిపిస్తాయి, ఆత్మజ్ఞానంలో సంబంధించిన విషయాలే కనిపిస్తాయి. కానీ రామాయణంలో ధర్మం గురించి చెప్తాడు, అర్థం గురించి చెప్తాడు, కామం గురించి చెప్తాడు, మోక్షం గురించి చెప్తాడు, ఈ పురుషార్థాల గురించి చెప్తాడు రామాయణంలో. ఇంకే అందరూ ఒక క్లాసులో ఉండరు కదా, అంటే అందరికీ సమానమైన చేసి వాల్మీకి మహర్షి మనకు రామాయణాన్ని ప్రసాదించాడు. గాంధీ గారు అంతా ఉండేవారు రామాయణం అంటే లవ్ స్టోరీ. మన ఇంటికి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటాం, ఆ రామాయణంలో కూడా చాలామంది ఏడ్చేవాళ్ళు. వాళ్ళు ఇంటికి ఏడ్చారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ వల్ల ఏడ్చేవారు. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ అసూయ మీద కక్షల మీద మనకి ఇష్టమైన ఎవరికైనా కాళ్ళు ఉంటే మా బాగా వినే ఎలా ఉంటాయి మన పద్ధతి. ఆ రామాయణంలో ఏడిపెట్టి ఉండదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండే ఆనందం పొంది ఎప్పుడైనా చిరకాలను కలుసుకుంటే ఇద్దరు హృదయాల్లో ప్రేమ అంటే వాళ్ళకి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇప్పుడు రెండేళ్లకు మూడేళ్లకు మూడుసారి కలుసుకున్నాం అనుకోండి చాలా హృదయం కనుక ఉంటే, జ్ఞాన హృదయం కనుక ఉంటే, ఆ స్నేహ బంధం కనుక ఉంటే, జన్మాంతర అనుబంధం కనుక ఉంటే ఆనంద బాష్పాలు రాలుతాయి. రామాయణంలో ఎవరికైనా దుఃఖం వచ్చినా అది ప్రేమ వల్ల వచ్చింది, జలసి వల్ల వచ్చింది ఏమి కాదు. చేదరాజు గారు ఏమని చెప్పారంటే నువ్వు అనాథుడు కానీ నేను అనాథుడు కాదు అన్నాడు. నువ్వు దిక్కులు ఉన్నవాడు కానీ నేను దిక్కు ఉన్నవాడిని అన్నాడు. ఓ రామ నువ్వు మటుకు దిక్కు లేనివాడు, నీకు నీకు మటుకు ఎవడో దిక్కు లేడు, అంటే నీకంటే పైన ఎవడో లేడు అంటే నీకు నాదుడు ఎవడో లేడు, నాదుడు ఎవడో నీకు లేదు కాబట్టి నీకు నీకంటే పైన ఎవడో లేడు కాబట్టి నువ్వు అనాథుడివి దిక్కు లేనివాడు అన్నాడు చేదరాజు. నువ్వు ఏమైనా భయం ఉంటే నీకు ఉండాలి కానీ నాకు భయం ఉంటే నాకు దిక్కు ఉందే, నాకు నాదుడు ఉందే, నాకు భర్త ఉందే. అంటే భర్త భర్త అంటే మామూలుగా భౌతికంగా తీసుకోకుండా భర్త అంటే భరించేవాడు అని, ప్రమాణాన్ని భరించేవాడు ఎవరు నువ్వే. అంటే నువ్వు దిక్కు లేనివాడు కానీ నేను దిక్కు లేనివాడు కాదు, నా పైన నువ్వు ఉన్నావు అంటే నాకు నువ్వే దిక్కు, నీ పైన ఎవడో లేడు అంటే నువ్వు దిక్కు లేనివాడు అన్నాడు చేదరాజు. మరి ప్రాణాయామాలు చేసి సాధనలు చేసి విచారణలు చేసి ఇవన్నీ చేసి ఏమి సాధించాలనుకుంటున్నారో ఒక రామనామం వల్ల మీరు అది సాధించవచ్చు అని రామదాసు గారు చెప్తారు. అంటే రాగద్వేషాలు అణిగిపోతాయి, రామనామాన్ని నిరంతరం స్మరించడం వల్ల రాగద్వేషాలు అణిగిపోతాయి. బుద్ధిలో ఏమైనా వంకరలు ఉంటే, బుద్ధిలో ఏమైనా వ్యతిరేకత ఉంటే రామనామం సరిచేసి దాన్ని బెదిరి చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం భూమిలో మెరకపడాలంటే మనం ఏం చేస్తాం, దాన్ని లీన్ చేస్తాం. అలాగే మీ బుద్ధిలో ఏమైనా నెరకపడాలంటే ముందు గురుగుంట్లు ఉంటాయి అని ఏమైనా చూస్తాడు రాముడు. మీరు రామనామం చేస్తున్నారనుకోండి, ముందు మీ మనసులో మురికి గుంట్లు ఏమైనా ఉన్నాయని చూస్తాడు, అంటే ముందు మురికి గుంట్లు తీసేస్తాడు బయటికి. తర్వాత మనసులో ఏమైనా ఎచ్చు దగ్గరలు అంటే నెరకాపల్లాలు ఉన్నాయని చూస్తాడు, ఆ నెరకాపల్లాలు సమ చేసి మీ బుద్ధిని సమానంగా చేసి రామానుగ్రహం అనే పాత్రని మీ బుద్ధిని తయారు చేస్తాడు వాడు రాముడు. ఇంటి పక్కన మురుగుంట కనుక ఇలా ఇలా ముక్కు మోసుకుంటాం, ఆ మురుగుంట వల్ల మనకి పెద్ద ప్రమాదం లేదు, మీకు అర్థమవుతుంది. కానీ మన మనసులో ఉన్న మురుగు గుంటల వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది మనకు. అది మనసులో ఏమైనా ఉంటే ముందు మురుగు గుంటుంది రింగ్ చేస్తాడు, తర్వాత మీ బుద్ధిలో ఏమైనా ఎత్తి దగ్గర ఉంటే అది తొలగిస్తాడు. రమానుగ్రహం పొందడానికి, రమదర్శనం పొందడానికి, అంటే మోక్షానికి నిన్ను ప్రిపేర్ చేసి నిన్ను తయారు చేయడం కోసం రాముడు ఆ బుద్ధిని ఎదురు చేస్తాడు. మీలో ఏమైనా దోషాలు ఉంటే రాముడు ఏం చేస్తాడంటే ఇలా ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని చెప్పడు. అంటే ఆవు తన దూరం ఏ విధంగా అయితే నాపుతుందో ఆ ప్రేమ మీద, అలా నీ దోషాలను కూడా రాముడు నాగుతాడు వాడే రాముడు. మనకి ఎవరైనా ఏదైనా చెంది మాట అంటే మన ముఖం అంతా కందిపోవచ్చు. ఎవరైనా చెంది మాట అంటే మన ముఖం అంతా ఏమవుతుంది, ఆ కందిపోతుంది. ఆ రాత్రి స్లీపింగ్ ట్యాబ్లెట్ చేసుకున్నాను నిద్రపట్టడం, మామూలుగా నిద్రపట్టక్కర్లేదు, స్లీపింగ్ ట్యాబ్లెట్ చేసుకున్నా నిద్రపట్టదు. రామచంద్రుడికి వర్ణించడానికి ఎల్లు రమ్మని దశరథుడు ఆజ్ఞాపించినప్పుడు నేను ముఖంలో వికారం కనపడలేదు వాడు రాముడు. ఏకాలంలో సరి అందంలో మాట్లాడుతుంటే మీరు విషయం బాగానే చెబుతున్నారు, మీ తత్వం ఇంత గొప్పదైతే పూర్వం ఎవరు వచ్చి మా ఇంటికి బోధించలేదు అని అడిగాడు. పూర్వం వాళ్ళందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళే, నాకంటే విషయాల మీద నిర్ణయం వాళ్ళే, నాకంటే తపస్సు బాగా చేసిన వాళ్ళే, అందరూ సపోర్ట్ అని ఉన్నవాళ్ళే. అయితే ఏకాంత భవిష్యత్తులో వస్తాడో ఆయన చెబుతాడు కానీ వాళ్ళు వదిలేశారు కానీ వాళ్ళు చేతక కాదు అన్నమాట. అంటే పోలీసులు అందరూ నాకంటే చిన్నవాళ్ళని కాదు, నాకంటే పెద్దవాళ్ళు, అన్ని రంగాల్లోనూ పెద్దవాళ్ళే, భూకీర్తి గలవాడు, శిష్యులు ప్రతి శిష్యు చేయగలరు, ఎంతో ఘనకీర్తి గలవాడు. వాళ్ళు చెప్పలేకపోయినలాంటి రాలేకపోవడం కాదు, స్వామిజీ వస్తున్నారు ఆయన చెప్తారు కదా ఆయన పని ఆయన చూసుకుంటారని నాకు వదిలేశారు ఆ పని, అంతేగాని వాళ్ళు చేతకాకపోవటం కాదు అన్నారు. మనకి ఇంతమంది అవతార పురుషులు వచ్చారు, ఇంతమందిలోనే మర్యాద చేసిన దేవుడు రామచంద్రమూర్తి. రామనామం అంటే ఆనందమే, అది ఆనందం ఇచ్చేది. మనకు రామనామం ఏమిస్తుంది? ఆనందం ఇచ్చి లక్ష్మీప్రదమైన రామనామం శాంతిప్రదమైనది, జ్ఞానప్రదమైనది, లక్ష్మీప్రదమైనది. మనకి రామదాసు గారు చెప్పేది ఏంటంటే, మీరు ముక్కు మూసుకుని శీర్షాసనాలు వేసి ఆ ఆసనాలు వేసి ఈ ఆసనాలు వేసి ఇన్ని కష్టాలు పట్టడం కంటే మీరు రాముడు ఓపెన్ కంటే రాముడు నామం గొప్పది. ఆ రామనామాన్ని మీరు ఉదయంలో స్మరించినట్టంటే పెద్ద పెద్ద యోగులు ఏదైతే సాధించగలరు అది కూడా ఒక రామనామం వల్ల మీరు సాధించగలరని రామదాసు గారు ఇక్కడ చెప్తున్నారు. రమణాసుడు సంహారం అనంతరం విశేషమ్మ దగ్గరికి ఆంజనేయ స్వామి వెళతారు. వెళ్ళి రాక్షసులందరూ నేను చాలా బాధ పెట్టారు, ఈ రాక్షసులందరూ చాలా బాధ పెట్టారు అంటే ఎవరెవరైతే నిన్ను బాధ పెట్టారో చెప్పి వాళ్ళందరినీ సంహరిస్తాను. అంటే రామచంద్రమూర్తిని సమీపించకముందే నేను సంహరిస్తాను వాళ్ళందరినీ, నా పేరు లిస్ట్ రాసి చెప్తే చాలు, నీ లిస్ట్ చెప్పేస్తే వాళ్ళందరినీ రామచంద్రమూర్తిని నేను సమీపించడం ఉంటే వాళ్ళందరినీ సంహరిస్తాను, ఎవరెవరైతే నీకు అపచారం చేశారో చెప్పుకొని స్వామివారు అంటారు, మారుతులు అంటారు. అంటే చేతండి, ఈ ప్రపంచంలో ఏ రకమైన తప్పులు చేయని మనిషిని ఒకరు జీవించు, మనిషి అయితే ఏదో తప్పు చేస్తాడు, తప్పు చేస్తే అందరినీ చంపేస్తావా, అది తల్లి అది రమణమూర్తి గారు చెప్పేవారు. వారిలో ఈ పొరపాటు ఈ ఇంట్లో ఆ పొరపాటు నేను సరైన ప్రారంభిస్తే రమణాసంలో ఒకరు ఉండడం అని చెప్పేవారు. వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ పొరపాటు ఉంది ఈ ఇంట్లో పొరపాటు ఉందని నేను వచ్చిన వాళ్ళందరం సరిగ్గా ప్రారంభిస్తే ఈ రమణాశ్రమానికి ఒక్కడ రాడు ఒక్కడ ఉండడు అని చెప్తారు. అంటే భగవంతుడు అవతరించి వచ్చినప్పుడు నీడు ఆ పొరపాటు ఉంది ఈ పొరపాటు ఉందని చెప్పడానికి కాదు వాడు రాడు, నీ చైతన్య స్థాయి ఎక్కడ ఉందో అక్కడి పై స్థాయికి నువ్వు ఉద్ధరించటాను. ఒకటి మాటకి మీరు జ్ఞాపకించుకోండి, సకామ భక్తి కూడా నిష్కామ భక్తికి దారి తీస్తుంది. ఎవరైనా కోరికను పెట్టుకుని దేవుని తయారు చేస్తున్నారనుకోండి, మనల్ని చెడగొట్టకూడదు. వాళ్ళు కోరికలు తీరిన తర్వాత వాళ్ళు దేవుడి మీద విశ్వాసం వచ్చింది కానీ ఏది కోరిక నెరవేరు, ఇది ఎంతకాలం ఉంటుంది, మన శరీరం ఎంతకాలం ఉంటుంది, ఈ కోరికలు ఎంతకాలం ఉంటాయి అని ఏం చేస్తారంటే, ఆ కోరిక నెరవేరిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ మనస్సు ఏమవుతుందంటే నిష్కామ భక్తి అనేది వెళ్ళిపోతుంది. ముందు సకామ భక్తి వస్తుంది, ఆ సకామ భక్తి తర్వాత ఎక్కడికి వెళ్తుంది, నిష్కామ భక్తి అనేది వెళ్ళిపోతుంది. ఆ నిష్కామ భక్తే మన హృదయంలో ఉంటుంది, వస్తువులు లైవ్ అవుతుంది. అంటే ముందు సకామ కర్మ నిష్కామ కర్మ దారి తీస్తుంది, తర్వాత సకామ భక్తి నిష్కామ భక్తికి దారి తీస్తుంది. ఎవరు మనకు ఏదైనా కష్టం వస్తే శారీరకమైన బాధ వస్తే ఆ మానసికమైన బాధ వస్తే దేవుని ప్రార్థిస్తుంది, ఈ బాధలను మనం తొలగించుకున్న వాడు ఆర్థిక ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడేటప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తాము. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఇందులో నుంచి మమ్మల్ని ఒడ్డుకు తీసుకురాను అని తప్పు లేదు, కానీ వాళ్ళిద్దరిని ఏమన్నంటే సకామ భక్తులు అన్నారు. ఆర్తుడు అర్ధార్థి, తర్వాత ఇంకో ఇద్దరు భక్తులు చెప్పాడు, విజ్ఞాసులు జ్ఞానం, వాళ్ళు భక్తులు నిష్కామ భక్తులు అన్నాడు భగవంతుడు స్వామివారు. అంటే విజ్ఞాసుడుగా జ్ఞానం తప్ప ఇంకేం అక్కర్లేదు, అది ఏమైనా దేహ ప్రారంభం బట్టి వచ్చి వస్తే రాని రావు, వాడు సముద్రంలాగా ఉంటాడు. స్వామిజీ అనేవారు, మనందరికీ సముద్రం దగ్గరగా ఉండే సముద్రం అంటే ఎక్కడికో అంతకే వెళ్ళి చూడాలి, లేకపోతే కాకినాడలో సముద్రం చూస్తాను, రోజు మీకు ఎక్కడ సముద్రం కనిపిస్తుంది అంటే సాయంత్రం మీకు పనులు అయిపోయిన తర్వాత ఇంటికాడ చూస్తాము ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు మేము మేడ మీద మేడ ఉంటే మేడ డాబాలు ఉంటే డాబాలు ఒకవేళ పెన్సిల్ ఉంటే ఆకాశంలో కలిసిన చూస్తాం ఆకాశంతో చూడండి మేడ 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఆకాశం ఎంత విశాలంగా ఉందో మన హృదయం అంత విశాలమైతే జ్ఞానం దగ్గరికి మనం ఎక్కలేదు, జ్ఞానం వచ్చిందని ఎవరు అంటే సముద్రం అంత లోతు ఆకాశం అంత విశాలం అవుతున్నప్పుడు జ్ఞానమే వచ్చిందని వరిస్తారు. మోక్ష లక్ష్మి నేను వరిస్తాను, నేను మోక్ష లక్ష్మి దగ్గరికి వెళ్ళలేదు, మోక్ష లక్ష్మి నేను వరిస్తాను. ఇంటికి రామతత్వం, నీ పట్ల మాకున్న ప్రేమ, నీ పట్ల మాకున్న భక్తి కోరికల్ని నెరవేరుస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. కోరికల్ని నెరవేరుస్తుంది, గమ్యాన్ని కూడా చేరుస్తుంది. అంటే మనం ట్రైన్లో మన లగేజ్ అక్కడ పెట్టుకుంటాం వెళ్తాం, అంటే మనతో పాటు లగేజ్ కూడా వచ్చేస్తుంది. అంటే భక్తి వల్ల నీకు కోరికలు కూడా డిజైర్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, ఈ డెస్టినేషన్కి నీ గమ్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు. అందరూ సందేశం లేదు. ఒక భక్తి వల్ల ఎన్నో సాధ్యం. శంకరాచార్యులు వారంతటా అడ్వైతి కూడా ఏమంటే, మీకు మోక్షం కావాలంటే, మోక్ష శాంతి కావాలంటే, మోక్ష సుఖం కావాలంటే, అలౌకికమైన ఆనందం, అభౌతికమైన ఆనందం కావాలంటే అన్నిటికంటే ముఖ్యమైన సామాన్యులు భక్తి అన్నారు ఆచార్య స్వాముల వారు అంటారు. వారు కూడా జగత్తు ఈయుడు ఈశ్వరుడు మనలో కలిపితమని చెప్పినటువంటి రమణ మహర్షి గారు కూడా భక్తి జ్ఞానానికి తల్లి లాంటిది అన్నారు. తల్లి లేకుండా పిల్లవాడు వస్తారు, భక్తి లేకపోతే మీకు జ్ఞానం కలగదు అని చెప్తారు. ఇప్పుడు ఆర్తుడు అర్ధార్థి సకామ భక్తుడు, జిజ్ఞాసుడు జ్ఞాని నిష్కామ భక్తుడు, అంటే జ్ఞాని కూడా భక్తుడే, జ్ఞాని కూడా భక్తుడి కింద చెప్తాడు ఎవరు గీతలో. ఎందుకంటే జ్ఞాని ఇంటికి వస్తుందంటే ఆయన కూడా భగవంతుడి స్వరూపాన్ని పొందుతారు. తనకంటే భగవంతుడు ఏదైనా సంగతి వాళ్ళకి తెలిసింది కూడా భగవంతుడు ఎందుకు గౌరవం ఇంటికి పెట్టదు అంతేత వారి ఆ స్థితికి మనకు అర్థం కాదు. మన బుర్రతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన మనకు అందరం వేసి జ్ఞాని భక్తుడు ఏంటి అని అనుకోవచ్చు మనం. అంటే మనకి జ్ఞానికి కంటే మనకంటే దేవుడు వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం, దేవుని గౌరవిస్తున్నాం. జ్ఞానికి తనకంటే దేవుడు వేరుగా లేడని తెలుసు, అయినప్పటికీ దేవుని గౌరవిస్తాడు. అంటే వాడు కూడా నాకు భక్తుడే అని నాడు పరమాత్మ దేవుడు. అది మనం బుర్రతోటి ఏం చేస్తలేదు. నేను గుండె గడతాను, దేవుని ఆరాధిస్తున్నాం, ఆ దేవుడు ఎలా ఉన్నాడు అనుకుంటున్నాం, నాకంటే వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం. నాకంటే వేరుగా ఉన్న దేవుడి మీద నాకు గౌరవం ఉండటంలో దాక్షణ ఏం లేదు. కానీ జ్ఞానికి భగవంతుడు తనకంటే వేరుగా లేడని తెలిసింది కూడా ఆ గౌరవానికి భంగం ఉండదు, ఆ ప్రేమకి భంగం ఉండదు, భిన్నం ఉండదు. అది జ్ఞాని యొక్క వైభవం. మనకంటే ఆ మనిషి వేరుగా ఉన్నాడని గౌరవించడం వేరే విషయం. కానీ ఈశ్వరుడు తనకంటే వేరుగా లేడని కానీ తెలిసింది కూడా ఈశ్వరుడు పూర్తిగా గౌరవం ఉండటం అనేది కష్టసాధ్యం. అసలు మన మనసుకి అందం విషయం, మనం ఊహించడానికి కూడా అందం విషయం. అది అనుభవిక యోగ్యమే కానీ మన పుస్తకాలు తెలిసి తెలుసుకునేది కాదు, తపస్సులు తీసి తెలుసుకునేది కాదు, అది అనుభవిక యోగ్యం. అంటే రెండు కేటగిరీలు కింద ఏమి చేశాడు పరమాత్మ దేవుడు, ఆర్తిని అర్ధార్థిని సకామ భక్తులు అన్నాడు, విజ్ఞాసుని జ్ఞానిని నిష్కామ భక్తులు అన్నాడు. అంటే సకామ భక్తిని పునాది కింద ఏర్పడుతున్నాను. నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి దగ్గర అవటానికి, నీ హృదయంలోని నిత్యం అనుభూతి తెచ్చుకోవడానికి ఏం అడ్డొస్తున్నాయో నీకు తెలుసుకో. ఆ అడ్డంకులు తొలగించుకో, అంతకంటే నీకు ఎదురొచ్చింది ఏమీ లేదు. ఆ అడ్డంకులు తొలగించుకోవడానికి ఒక అడుగుని ఎదురు చేస్తే నీకోసం తొమ్మిది అడుగులు ఎదురుచేసి అడ్డంకులు తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనీసం ఒక్కడిగే ఇది ఎదురు, నీకోసం నేను సేవ చేయడానికి తొమ్మిదడుగు నేను ఎదురు చేస్తాను, నీ ఏడుచి ఒక్కడిగే అన్నాడు పరమాత్మ. ఏం ఎదుటి అందరూ శ్రవణం చేస్తున్నారు. ఇది భక్తే, దీన్ని ఏమంటారు, ఈ శ్రవణ భక్తి అంటారు. ఈ శ్రవణ భక్తి కూడా దేనికి ఉపయోగపడుతుంది, ఈశ్వరాన్ని నేను పొందడం కోసం, ఈశ్వర సాక్షాత్కారం పొందడం కోసం ఈ శ్రవణ భక్తి నీ మనస్సును తయారు చేస్తుంది, నీ మనస్సుకి నిజత్వం తీసుకొస్తుంది, పెరసరతనం ఉండే పెరసరతనం పోగొడుతుంది, నీ మనస్సుకి ఈ నిజత్వం తీసుకొచ్చి ఇక మనస్సు పసపరిటీ చిక్కుగా లేకుండా పసపరిటీ చేస్తుంది. ఈ శ్రవణ భక్తి యొక్క ఉపయోగం అంటే నీ మనసుకు నీ పొలగా ఉందనుకోండి, నీ మనసుకు నీ చేతి చేతిగా ఉందనుకోండి, అంటే ఆ మనసులో నా పొలగనం తీసేసి ఆ చేయుదనం తీసేసి నీ మనసును సూటిగా తయారు చేస్తాడు. అది శ్రవణ భక్తి యొక్క ప్రయోజనం. మనమైనా ఏదైనా పూర్తిగానే వస్తూ నోట్లో పెట్టుకుంటాం, కానీ ఏమాత్రం పొలగానే తీసుకోవడం పడేస్తాం. భగవంతుడు కూడా ముందు మన మనసును చూస్తాడు, పొల్లగా ఉందా చేదుగా ఉందా, నీళ్ళు చాలా పూర్తిగా ఉందా, పూర్తిగా అంటే తీసుకుంటాడు, మన పొల్లగా ఉంటే వదిలేస్తాడు, ఇంకో వంద జన్మల పట్టు. చేసిన మనిషి ఊరికే పోతున్నాం మీరు అన్నాడు అనుకోవద్దు. చేసిన సాధన కానీ చేసిన మనిషి కానీ మీరు రాబోయే జన్మలో సహకరిస్తుంది మీకు. అంటే నామన్నది నీకు గౌరవం ఉండాలి, ప్రీతి ఉండాలి, మెకానికల్ గా చేయకూడదు. ఆ చేసేటప్పుడు గౌరవంగా చేయాలి, ప్రీతిగా చేయాలి, ప్రేమగా చేయాలి, మైండ్ అటెన్షన్, మైండ్ అక్కడ పెట్టి చేయాలి. ఇది మనకి ఏమీ లేదు, ఇప్పుడు నా ఎకరాల పొలం ఉందనుకున్నాం మనకి అనుకోండి, ఎవరైనా ఒక ఎకరం పొలం ఉన్నాడు ఎదురయ్యాడు అనుకోండి, వాడికి ఏమి వాడే మనకి తప్పుకోవాలి, కానీ మనం తప్పుకోవడం ఏంటి అనుకుంటాం. ఇవన్నీ మన అనుభవం వచ్చారు. ఆడే పక్క తప్పుకెళ్ళాలి, కానీ మనం తప్పుకోవటం ఉంటాం. మనకి సోషల్ స్టేటస్ ఉంది, ఎకనామిక్ స్టేటస్ ఉంది, ఆడేది పక్క తప్పుకెళ్ళాలి, కానీ మనం తప్పుకోవడం ఏంటి అనుకుంటాం. పైన చెప్పకపోయినా ఇటువంటి తలంపడం ఉంటుంది. కానీ రామచంద్రమూర్తికి ఎవరైనా ఏది పెడితే ముందు ఆయన తప్పుకునే ఒక పక్క వాడు రామచంద్రమూర్తి. అంటే లక్ష్మీదేవికి భర్త అయినప్పటికీ, ఒక చక్రవర్తికి అల్లుడు అయినప్పటికీ, ఇంకో చక్రవర్తికి కుమారుడు అయినప్పటికీ, ఆయన చెల్లిన మహారాజు అయినప్పటికీ, ఆయన ఎదుటివాడు నిన్ను తప్పుకోకుండానే ఏ పక్కకి నిన్ను తప్పుకోడు, ఆయన నిన్ను దారి ఇచ్చుకోడు వాడు రామచంద్రమూర్తి. మనకు బ్యాంకులో ఏం లేదు, ఒక లక్ష రూపాయలు అంటే ఏం మాట్లాడుతున్నాయి తెలియదు. అన్నీ ముందు కూడా మనం అడిగి ఉండాలి, అప్పుడు రామానుగ్రహం అనుభవాస్తుంది అవుతాం. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకున్నాం, అన్నీ ముందు కూడా మనం అనుకు ఉండాలి, అప్పుడు రామానుగ్రహం అంటే మనం పాత్రలు అవుతాం. రాముడంటే శక్తిని, రాముడంటే ఆనందమే, రాముడంటే ఆనందమే. మరణం లేని వస్తే అమృతం, అమృతం అంటే ఏంటి, మరణం లేని చేతుంది. ఆ రామనామం మరణం లేని చేతుంది ప్రసా ఇమ్మర్తల చేతి, ఒక నామం చాలు ఇమ్మర్తల చేతికి నేను తీసుకుపోవడానికి నేను సెకండ్ సిద్ధిగా చూస్తే ఎక్కడైతే నీ శరీరం ఉండదు అక్కడ నీ మనస్సు ఉండాలి, ఎక్కడైతే నీ మనస్సు ఉండదు అక్కడ నీ వాక్ ఉండాలి. మన శరీరం ఒక చోట ఉంటుంది, మనస్సు ఒక చోట ఉంటుంది. ఈ బాడీ ఎక్కడ ఉందో మైండ్ ప్రెజెన్స్ కూడా అక్కడే ఉండాలి. అంటే సాయమునకు వాకుకి మనస్సుకి భేదం ఉండకూడదు, మీరు సమానముగా ఉండాలి, నిదానముగా ఉండాలి, ఏకముగా ఉండాలి, సీటిగా ఉండాలి. అంటే మీ రామానుగ్రహానికి పాత్రలు అవుతాయి. మీరు ఏం అక్కర్లేదు, మీరు జ్ఞానం రావడానికి చిన్న రహస్యం చెప్తాను. ఇప్పుడు కొంతమంది ధనం సంపాదించడానికి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు ధనం సంపాదించడం కోసం. మనీ సెంటర్డని కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు మనీ సంపాదించడం కోసం. వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ధనానికి సంబంధించిన కళ్ళు వస్తాయని. ఇప్పుడు ఇంటికి ఈ రహస్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ ధనం సంపాదించాలనే ఛాన్సం వల్ల ధనం గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటాడు గర్భించండి. అలాగే మీరు జ్ఞానం సంపాదించుకోవడం కోసం అన్ని రకాలుగా మీరు ఆలోచిస్తుంటే తప్పనిసరిగా మీరు జ్ఞానవంతుడవుతారు. అంటే స్వార్థపరుడు తన ధనాన్ని పెంచుకోవడం కోసం ఎలా కష్టపడుతున్నాడు, వాళ్ళకైనా ఊరికే వస్తున్నాను పాపం. ఏ ధనవంతుడు ధనవంతుడు అనుకుంటాం, వాళ్ళకైనా ధనం ఊరికే రాదు, ఎంతో కష్టపడుతుంది. వాళ్ళకి ఊరికి వచ్చేసిన ఆకాశం మీద రాలిపోతున్న ధనం, వాళ్ళు కూడా ఎంతో కష్టపడితేనే ధనం వస్తుంది. వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో నువ్వు కూడా జ్ఞానం కోసం అలా కష్టపడితే నీకు తప్పనిసరిగా నీకు జ్ఞానం వస్తుంది, మీరే సందేహం లేదా. పెద్దలు చెప్తూ ఉంటారు, రాముడు జీవించినట్టు జీవించండి, కృష్ణుడు చెప్పినట్టు వినండి అని. కృష్ణుడు గంటలు వేసాడు అని మీరు కట్టలేదు, ఆడ గంటలు వేసాడు అని మీరు గంటలు లేదు. ఆడు చెప్పిన మాటలు వినండి. ఎవరు చెప్పిన మాటలు వినండి, కృష్ణుడు చెప్పిన మాటలు వినండి. తన ఆచరణ దగ్గర వచ్చేటప్పటికి రాముడు ఆచరించిన విధానం ఆచరించాం. ఆయన మాటలు ఏమన్నారు, ఎవరి మాటలు, కృష్ణుడు చెప్పిన మాటలు. ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాక్టికల్ చోటు దగ్గరికి వచ్చేటప్పటికి రాముడు ఆచరించినట్టు మీరు ఆచరించండి అన్నారు పెద్దలు చెప్తారు. అలా ఆ రెండు అవతారాల్లో మహా అవతారాలు వాళ్ళిద్దరూ ఓడరు, వాళ్ళిద్దరూ ఉండి ఓడకూడదు. కొన్ని ఏడు మంది మోసైపోతుంది. రాముడు ఒక వాడ, కృష్ణుడు ఒక వాడ, మిగతా గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు బలకట్లనుకోడు చిన్న చిన్న ఆవడంతోడు. ఒకసారి రమణమూర్తి గారు అడిగారు, ప్రళయానికి అతీతంగా రాముడు కృష్ణుడు ఉండగలరా అని అడిగారు. జ్ఞానం సంపాదిస్తే నిజం ఉండగలరు, ప్రళయానికి అతీతులుగా రాముడు కృష్ణుడు ఎంచుకుండగలరు అయ్యా అన్నారు. ఆ మాటలు పొందుకు చూడండి, రాముడు కృష్ణుడు ప్రళయానికి అతీతంగా ఉండగలరా అని ప్రశ్న. ప్రళయానికి అతీతంగా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదిస్తే రాముడు కృష్ణుడి మాట ఏదో నిజం ఉండగలవు, నిజం ఉండగలిగినప్పుడు రాముడు కృష్ణుడు ఉండకుండా ఎలా ఉండగలరు. మానవుడు మనసులో ద్వంద్వాలు ఉంటాయి, ఆ ద్వంద్వాలు రాజదేశాలు ఉంటాయి. ఆ రాజదేశాలే సంసారం, సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, ఆ లైఫ్ దిగులొచ్చే సంసారం. అండి ఆ లైఫ్ దిగులొచ్చి మీ రామనామాలు అణిగిపోతాయని చెప్పినాడు ఇంటి దగ్గర రామదాసు గారు చెప్పి. మీరు ముక్కులు వేలా అస్తమానం చూసుకోవడం ఏంటి, ఏ ఏరాయి చెప్పి తిరిగి తిరగడం ఏంటో, ఆ రామనామం మీరు ప్రేమగా చేసుకుంటే మీ ద్వంద్వాలు అణిగిపోతాయి. రామనామంలో అంత ప్రత్యేకమైన చెప్తాను. భగవాన్ గారికి ఎవరైనా వెళ్ళి మన సరిగ్గా కోపం వస్తామండి, ఇక్కడ కారణం ఉండక్కర్లేదు, అకారణంగా కోపం వచ్చేస్తామంటే ఈ భగవాన్ నన్ను కోపం మీద కోపం తెచ్చుకోవడం నేర్చుకోండి. ప్రతి మనిషి తిట్టేటప్పుడు ఏదో ఒక లోకంతో పడతాడు, అది ఏ లోకం లేదనుకున్నాడు, బాడీ ఎక్కర్లేదు, తల్లి గర్భం కూడా రూమిలంటది. అని జీవితం ఏం చేస్తాడంటే శరీరం కోసం ఆ రూమ్లో పెడతాడు, కానీ అది శరీరం అక్కర్లేదు, ఆ రూమ్లో ప్రవేశించవలసిన పని వాడుతుంది. అది ఏం చేస్తాడో దేవుడు, ఏదో ఒక వాసన కూడా ఒక మనిషికి ఒక వాసన. ఒక ఇంట్లోనే 10 మంది పుట్టారనుకోండి, 10 మందికి ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు, రంగులే సంబంధం ఉండదు, హైకి ఏంటి సంబంధం ఉండదు, గుణాలు సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు జన్మాంతరించి వాళ్ళు ఏం మోసుకొచ్చారో మనకు ఏం తెలుస్తుంది, తెలియదు. ఈ బాగా గుర్తుంచుకోండి, అంటే పూర్వజన్మలో మనకున్న కోరికలు అలవాట్లు మనకున్న చెందని చూసే మనకు స్వభావంగా ఏర్పడింది. మనం చేసిన పనిలో మనకు స్వభావంగా ఏర్పడింది. ఆ స్వభావంలోకి నిలబడటానికి మీరు చేస్తున్న ప్రయత్నమే సాధన. అయితే మనం భూమిని వచ్చినప్పుడు ఏదో కొన్ని వాసన ఉంటుందో శ్వాసం కొన్ని వాసన ఉంటుందో మనం ఏం చేస్తామంటే ఆ కాలానుగుణంగా ఆ కర్మానుగుణంగా ఆ కామానుగుణంగా ఆ వాసన అనుగుణంగా బతకడం ప్రారంభిస్తాం. మళ్ళీ పెరిగిపోతాయి, పెరిగిపోతే మళ్ళీ కొనగలుగుతుంది. అది భగవాన్ చెప్తూ ఉంటారు వాళ్ళ ఉదాహరణ. వాళ్ళ దగ్గరికి ఎవరన్నా ఎదురుగుండా వెళ్ళాడంటే వాడు బలం సగం లాగేసుకోవచ్చు. వాడి దగ్గరికి మనం ఫైట్ చేయడం వెళ్ళామనుకోని మన సెంటర్ సగం సెంటర్ నుండి అది లాగేసుకుని ఫైట్ చేసుకోవచ్చు. మన మనసు కూడా అంటే మనసుని డైరెక్ట్గా మనం ఫేస్ చేస్తే ఏమవుతుందంటే మన సాగం అంటే సగం లాగేస్తున్నారు. అది దాన్ని లక్షించకుండా దాన్ని గమనించకుండా దాన్ని గుర్తించకుండా నువ్వు పని చేసుకుంటాం. దాని అంతా అది కష్టమన్నారు. దాన్ని ఎదురుకుండా అది ఫైట్ చేసుకుని నువ్వు ఓడించేస్తున్నావు. ఇంకా దాని బలం ఎక్కువ ఉంటుంది, సాధన బలం తక్కువ ఉంటుంది. రామచంద్ర నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళాలి వాళ్ళ దగ్గరకు. ఈ విషయంలో రాజాజీ గారు కూడా ఆచ్ఛాదించారు రామచంద్ర మూర్తి. రామచంద్ర మూర్తి ఇలాంటి అవతార మూర్తులు కొట్టిచాటి నుంచి కట్టవలసి వచ్చిన వారిని ఈ రామచంద్రమూర్తిని విమర్శించడానికి నేను పనికిరాను అంత అంతస్తు లేదు నాకు. కానీ ఆయన చేసిన పని నాకు నచ్చలేదు అన్నాడు. ఎవరు? రాజాజీ. నేను రాజాజీ గారికి మళ్ళీ ఓపెన్ గారు ఓపెన్ లెటర్ రావు మళ్ళీ ఒకరు లెటర్ రాశారు రాజాజీ గారికి. అధికారులు మీరు అర్థం చేసుకున్న దాంట్లో పొరపాటండి. ఈ లెటర్స్టీ ఏటో ఒక పండితు ఏమి రాశారంటే రాజాజీకి వారిని చంపడానికి నిర్ణయించుకున్నాడు రాముడు. అసలు రాముడు తీసుకున్న డెసిషన్ ఎక్కువ తప్పదు మీరు చెప్పండి. ఒకసారి డెసిషన్ తీసుకున్నాడు చంపడానికి. ఓ చంపడానికి డెసిషన్ తీసుకున్నాక వాడు ఎలా వాడిని ఎలా చంపితే చేస్తాడు అలాగే చంపుతాడు కానీ మరో రకంగా ఏం చంపుతాడు? పైన మీరు థియేటర్ చేశారు, గవర్నమెంట్ జనరల్ చేశారు, బయట ఆచార్యులు మీరు. అంటే రాముడు చేసిన పని నాకు అర్థం అవుతుంది లేమో అనే మాట నాకు సహేతంగా లేదని లెటర్స్ ఏటర్లోకి పనికి రాశారు. రాముడు తీసుకుని నిర్ణయం కరెక్టా ఉంటుంది మీరు ముందు చెప్పండి. అది కరెక్ట్ కాదంటే ఏదో విషయం. అది కరెక్ట్ అంటే వాడిని ఎలా చంపితే చేస్తాడో వాడు అలాగే చంపుతాడు భగవంతుడు అని చెప్పగలరు. ఎవరైనా చెప్పి ఎలా చెప్తాడు? నచ్చించాను గడప మీద గుర్తి అంటాడు. అంటే అతను కొన్ని వరాలు అసలు అంటే రామనామం చేస్తుంటే మనకి భేదభావన నశిస్తుంది. నేను ఏరు నేను ఏరు అనేటువంటి ఆ కండ బుద్ధి ఆ ఏరు బుద్ధి ఆ చక్ర ఎగ్జిస్టెన్స్ ఆ చక్రాయి ఆ లిటిల్లాయ్ ఆ బాడీ బాగుండాయి. నువ్వు రామనామం చేయగా 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 నేను చేయకుండా నీకు అధ్యక్షి ఏదో నీ ఆధ్యాత్మిక ఏదో అధ్యక్ష దేహదేవతను నేను చూసే రామనామం చేయగా 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 నాకు దేహబుద్ధి నశించడం నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీకు దేహబుద్ధి నశించిందో అక్కడే ఆత్మబుద్ధి వస్తుంది. ఇలా రామదాస్ గారు చెప్పింది ఏంటంటే ఒక రామనామాలో నీకు దేహబుద్ధి నశించే రోడ్డు వస్తుంది. అది నీ ప్రేమగా చేస్తే నా ప్రీతిగా చేస్తే ఇష్టంగా చేస్తే అంటే రామనామాలకు అంత శక్తి ఉంది. అంతేకాదు రామనామం చేయగా చేయగా మనసు నిశ్చలమవుతుంది, మనసు నిర్మలం అవుతుంది, మనస్సు కుదిరిపడుతుంది, మనస్సుకి విశ్రాంతి దొరుకుతుంది. రామనామం అంతే శక్తివంతమైనది, దాని శక్తి ఎంత అద్భుతమైనది. అంటే మీకు రామనామానికి ఇరువు జరిగితే ఆ నామం మీరు చేయకండి, దాని శక్తి తెలిస్తే దాని ఇరువు తెలుగు మీరు తెలిస్తే చెయ్యకుండా ఎలా ఉంటారు అంటున్నాడు రామదాసు. మీకు రామనామం యొక్క శక్తి జరిగిక దాని ఇరువు తెలియక దాని సమర్థం జరిగిక రామనామాన్ని మీరు సమీపించడం లేదు. దాన్ని ఇరువు తెలిస్తే మీరు చేద్దరు. రామనామం ఎంత శక్తివంతమైనదో ఎంత శక్తిమైనదో మీరు పెరుగుతుంది. అంతే మీరు రామనామం కూడా చేయటండి. ఆ జగన్ మేము అవతార కోసుడు ప్రజలను చెప్పినప్పుడు అంటే నిందాకున్నదుడు మూడు సార్లు స్నానం చేశాడు మూడు పూట్ల రామచంద్రుడు. ఆ నదిలో ఒకసారి ఈరోజు సింహంలో కూడా మనుషులు కాగటానికి వచ్చారు. ఆ పరస్పర శత్రువులు కానీ ఆ శత్రుత్వం కూడా గుర్తుపెట్టి అక్కడ మనుషులు కాగేస్తుంది. అది రాముడు యొక్క గొప్పతనం. అది మీరు చేతులు గుర్తుపెట్టినా రాముడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన స్నానం చేసినప్పుడు సింహాలకు ఆయన ఏం జరిగాను అక్కడ దాహానికి వస్తే దాహం తీసుకోవడం ఒక ముందాకి నదులు సహజంగా ఏమి సింహానికి శత్రుత్వంలో గుర్తుపెట్టి ఏమి కాదు మనుషులు తీసుకుని దాన్ని సింహం వచ్చి దాని ముందు సాగేసి ఇప్పుడు అది జగన్ ప్రజలు అంటే సహజంగా వాళ్ళు కొన్ని శత్రుత్వాలు కూడా మరిపోవచ్చు. బయట నీ చీరటిని సూర్యుడు ఏ విధంగా అయితే తొలగిస్తున్నాడో, నీ తాతయ్యలు నీ చీరటిని రామనామం తొలగిస్తుంది. నీ మనసులో ఉన్న చీరటిని తొలగించడమే కాదు, ఆ చీరటిని తొలగించి నీకు రామనామం జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అంటే దీని అర్థం రామదాస్ గారు చెప్పి ఏంటంటే, ఈ రామనామాలు నీకు ఇంద్రియ నిగ్రహం వచ్చి మనోనిగ్రహం వచ్చి బాక్యమైన అట్రాక్షన్కి బాక్యమైన ఆకర్షణ స్వాతంత్రత తగ్గిపోతాయి. నువ్వు సేఫ్గా అంటే కష్టపడ అంశం లేకుండా తాను మోక్షం అనే ఎందుకు చేరుకుంటావు, ఆ మోక్షమైన రోజుకి చేరుకుంటావు. ఒక రామనామాలు రామాన్ని ఆశ్రయించకుండా, ఈశ్వరుని ఆశ్రయించకుండా మనం ఏదో పని చేయడం మనకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటున్నాం కానీ ఆ కష్టరాజ్ఞాన్ని సంగతి మర్చిపోయాం. చాలా మంది చెప్తుంటారు అక్కడ ఎలా కష్టపడ్డామండి, ఎలా కష్టపడ్డామండి అని చెప్తాను. అది కష్టరాజ్యం అర్థం కావటం లేదు. పదివేలు అయిపోయారండి స్వతంత్రులు అయిపోయారు. రామ అక్కర్లేదు, కృష్ణుడు అక్కర్లేదు, గౌరవం గురువు అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. నేను ఉపయోగాలు చేసుకుంటున్నాను, కాశీ స్నానం చేయిస్తాను, అరుణాచలం వెళ్ళి కొండ పుట్టి తిరిగి వచ్చాను, విజయనగర మోక్షం చేస్తాను కూడా అని ఇంకేమగ్రహం లేకుండా మనకు శాంతి దొరకదు. ఆ పరమ శాంతి దొరకదు. ఆ పెర్మనెంట్ పీస్ పెర్మనెంట్ హ్యాపీనెస్ పెర్మనెంట్ దృష్టి మనకు దొరకదనే సంగతి మనకు తెలుసుకుంటారు. మనం టాపింగ్ చేస్తున్నాం అనుకోండి, మనం గోడ చెప్తాం కానీ డబ్బులు ఎవరిస్తారు, గోడ ఎవరు, ఆ యజమాని ఇస్తాడు డబ్బులు. అదే ఉందని ఎన్ని పనులు చేసినా దానికి ఎంత పని చేయాలో దానికి కష్టపడి ఉన్నాడు దాన్ని మర్చిపోకు. నేను ఏదో ఉపయోగాలు తీసుకుంటున్నాను అనిపోకు. దానికి ఇస్తాడు ఉన్నాడు, ఒక వంటరేవులు ఉన్నాడు, కర్త ఒక కర్త ఉన్నాడు. కొంతమంది చిన్న పని చేసినా పెద్ద ఫలితం వస్తుంది, కొంతమంది పెద్ద పని చేసినా చిన్న ఫలితం కూడా కాదు. కర్తరాజులే ప్రత్యేక ఫలం. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది, ఒక కంట్రోల్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ జగత్తును ఎవరైతే నియమిస్తున్నాడో, ఈ పంచభూతాలను ఎవరైతే నియమిస్తున్నాడో వాడే జీవిని కూడా నియమిస్తున్నాడు. అది మర్చిపోకుండా నేను ఏదో పెద్దవాళ్ళం అయిపోయాం, నేను ప్రాణాయామాలు చేసేస్తున్నాం, తీర్థశాస్త్రాలు వేస్తున్నాం, లేదా అక్కడ ఆవిడ కట్టించాం, నీకు ఏజీలు కట్టించాం అని బాకీ మీద ప్రక్రియ మీకు మోక్షం రాలేదా అంటే అని యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా అర్జున అంటే ఈశ్వరుని శరణ వేడుకు. నేను అక్కడ గోళ కట్టించాం, నీకు నిధులు కట్టించాం, డోలు అవడు అంటే నేను చేసిన పని వల్ల మోక్షం మోక్షం వచ్చేస్తుంది. ఇటువంటి సమయంలో మాత్రం మాట్లాడకండి, ఇటువంటి అజన్యంతో మాత్రం మాట్లాడకండి. అంటే బాహ్యంగా మీరు చేసే పనుల వల్ల మీకు మోక్షం కాదు, ఈశ్వర అనుగ్రహం లేకపోతే. అంటే ఏం చెప్తున్నారు రామదాస్ గారు, మేము పెద్దని పెద్దవాళ్ళని అడుగుతుంది, మీకంతా పెద్దవాడు అక్కడ ఉన్నాడు, మీరు పెద్ద స్వతంత్రం అయిపోయామనుకోకండి, మీకంతా కూడా స్వతంత్రుడు ఉన్నాడు. మీరు డిపెండెంట్ ఇండిపెండెంట్ అక్కడ ఉన్నాడు. మీరు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అనుకుంటున్నారు, ఇంకో గంటలో ఏం జరుగుతుంది మీకు తెలియదు, ఆ గోడ అక్కడ ఏముందో తెలియదు మీకు. అదే మన అందరం డిపెండెంట్ ఇండిపెండెంట్ ఎక్కడే ఉన్నాడు వాడు. ఇక్కడ ఒకనాడు మీరు గుర్తు పెట్టుకోవాలి, బాధ ప్రక్రియ వల్ల ఎంతవరకు ఎవరికి మోక్షం రాలేదు. మీ ఎవరు ఆసుపత్రి పెట్టాను, ఇక్కడ కాలేజీ పెట్టండి, పక్కన మంచి పని చేస్తే కొన్ని పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. దానివల్ల మీకు పరమశాంతి దొరకదు, మోక్ష సుఖం దొరకదు. ఇక్కడ మీకు మోక్షం ఉండదు. ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని గాలిగానలు వచ్చినా, ఎన్ని కుటాలు వచ్చినా, విస్తృతమైన భయాలు వచ్చినా, విస్తృతమైన భయాలు వచ్చినా మీకు కనుక రామనామం నీ చేతులు ఉంటే నీకు భయం రాంటున్నాడు రామగారు. సంసారంలో ఎన్ని ఇబ్బందులు వస్తే రాని, సంసారంలో ఎన్ని ఇబ్బందులు వస్తే అవి రానుగా, రామనామం నీ చేతిలో ఉండగా, రామనామం నీ నోటిలో ఉండగా నీకు భయం ఎలా అంటున్నాడు రామదాస్ గారు. ఎంత అందంగా చెబుతున్నాడు కొన్ని రామదాస్ గారు. రాముడి సత్యం, ప్రపంచం అసత్యం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే రాముడు అసత్యం అనుకుంటున్నాం, ప్రపంచం సత్యం అనుకుంటున్నాం. దీని కారణం ఈరోజు రజోగుణం అలా అనిపించేస్తుంది, ఉన్నది ఉంటే వస్తుంది. కానీ అదే నాకు అనవచ్చింది కనిపిస్తుంది, అనేక రూపాలతో అనేక నామాలతో కనిపిస్తుంది. దీని కారణం మీరే మరి రజోగుణం అనే కారణం. అంటే సాత్విక విద్యను కల్టివేట్ చేసుకుంటే మీకు జ్ఞానోదయం అవుతుంది. మీకు ఏమైనా గౌరవం ఇస్తుంది అనుకోండి, అది మీరు అక్కడ మంచి పని చేసేవాళ్ళంటే వచ్చింది అలా అనుకుంటాం. రామదాసు గారు అది రాముడు ప్రసాదం అనుకోండి, ఏదైనా ధనకీర్తి వస్తుంది రాముడు ప్రసాదం అనుకోండి, మీరు ఏమైనా అపకీర్తి వస్తుంది అనుకోండి అది కూడా రాముడు ప్రసాదం అనుకోండి. నేను శుభ్రంగా మీ బుద్ధి హాయిగా సాయంత్రం పడుకుని ఐదు నిమిషాలు నిద్రపట్టేస్తుంది, ప్రీతి మీద శాస్త్ర అంటే గౌరవం వచ్చిన రాముడు ప్రసాదం, అగౌరవం వచ్చిన రాముడు ప్రసాదం.
అంటే ఆయన దేవుడు, సకలత్యమే ఆయన దేవుడు, ఎవరి విధంగా కష్టమత్యమే ఆయన దేవుడు. దేవుడు కూడా ఒకసారి మీ కష్టాన్ని పంపిస్తాను, ఒకవేళ చీకటి వచ్చేసి ఎప్పుడు వెలుతురు రాదనుకోసం ఆ కష్టాలు అనుభవించిన తర్వాత మీకు మహా వెలుతురు రాముడు ప్రసాదం. అంటే నేను అది చేస్తున్నాను, పొద్దున్న 6 గంటలు పూజ చేశాం, ఏదో ధర్మం చేసుకున్నాం, ఊరికే ధర్మం చేసుకున్నాం, ప్రశాంతాలు చాలా చేసినప్పటికీ అన్నవరం 10 సార్లు ఉందాం, సింహాచారం 10 సార్లు ఉందాం, రామరేవుడు మోక్షం ఉండాలి, కృష్ణదేవుడు మేము చేసిన రకాలే, మేము చేసిన రకాలలో మాకు మోక్షం వస్తున్నాం, ఇంకేమి పుష్పపుష్పం చెల్లకం రామదాసు గారు చెప్పి అదేమి జరగదు చెల్లకం. అంటే మీరు దారి తప్పి అలా నిజంగా మీరు మనసులు అనుకుంటే మీరు దారి తప్పిపోతున్నారు. ఆ చట్టా తప్పిన రైలు చక్రాన్ని ఎటువంటి గడిపడుతుందో, మీతో ఎటువంటి గడిపడుతుందో కరెక్ట్ అక్కడ ఉన్నారు, ఈస్టోడ్ అక్కడ ఉన్నారు, ఆయన మర్చిపోతే మీరు మంచి పని చేయండి ఇబ్బంది కానీ, కానీ ఈస్టోడ్ అని మీరు అక్కడ ఉన్నారు, ఒక హయ్యర్ పవర్ ఒకటి, ఆ విషయం మటు మీరు మర్చిపోవచ్చు. రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, మోర్ రిమెంబర్ గాడ్, మోర్ రిమెంబర్ గాడ్. కత్తి రాజ్యాన్ని కూడా కర్తను మీరు మర్చిపోవచ్చు, మీరు సత్యానందం చేసుకుంటే చేసుకుని మంచిదే కానీ నేను సత్యానందం చేసుకున్నాను కాబట్టి రామదేవుడు నాకు మాత్రం వచ్చేస్తాను అలా ఆలోచించద్దు. మీరు అలా ఆలోచిస్తే మీకు ఈరోజు ఎంత జరుగుతుంది, బాడీ బ్యాండ్ అయితే జరుగుతుంది, దానివల్ల మీకు ఏదైనా పుణ్యం వస్తుంది, ఆ రోజు అనుభవిస్తే పోవచ్చు. అంటే పరమేశ్వరుడు దైవం విడిచిపెట్టకండి, దాన్ని మీరు దైవం మంచి పని చేసినా కృష్ణార్పణ అని చెయ్యండి, విశ్వార్పణ అని చెయ్యండి. ఒక జ్ఞానం మాట్లాడుతుంటే ఆ మాటకు శక్తి వస్తుంది, అదే మాట అజ్ఞానం మాట్లాడితే శక్తి రాదు. ఇంక ఆ లోపల ఆ మాట అక్కడి నుంచి వస్తుంది, అధికారంలో ఉంటే అంటే మీ మాటకు అధికారం ఉంది, మీ మాటకి అధికారం లేదా, మీ మాట నిజం, మీ మాటకు అధికారం. ఇంక భక్తులు ఏం చేయాలో చెప్పమంటారో రామదాస్ గారు చెప్తున్నారు, మీ చేతుల్లో ఇష్ట సాధనంలో ఉండాలి. అంటే ఈ పుస్తకం నా చేతులు ఎలా ఉందో, ఈ పుస్తకం నా చేతులు ఎలా ఉందో, భక్తులు మీ చేతులు ఒక పని ఇచ్చుకుని ఉండాలి. అంటే ఎవరైతే రామచంద్రమూర్తికి తన తను సమర్పించుకున్నాడో, తన మనస్సును తన బుద్ధిని సమర్పించుకున్నాడో వాడు మాత్రమే నిశ్చింతగా నిర్మలంగా నిరహంకారంగా నిరాడంబరంగా ఉంటాడు. ఎవడైతే రామచంద్రమూర్తికి తన మనస్సును సమర్పించుకున్నాడో, ఆయన సంకల్పాన్ని ఈయన సంకల్పంగా చేసుకున్నాడో, అప్పుడే వాడు నిశ్చింతగా నిర్మలంగా నిరాడంబరంగా నిరహంకారంగా ఉంటాడో. అయ్యా అతి భక్తులు మాత్రమే నిర్మలంగా ఉండగలడు, అగ్నిహోత్రం మధ్యలో కూడా. అంటే అగ్నిహోత్రం లాంటి కష్టాలు వచ్చి తీరుస్తున్నప్పటికీ, అంటే కొన్ని కష్టాలు మన అగ్నిహోత్రంలో చెయ్యి పెడితే ఎలా ఉంటుందో, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనిషి మనస్కారాలు కాలిపోతూ ఉంటాయి, ఆ జీవుడు ఎలా కాలిపోతాడు. అంటే అటువంటి కష్టాలు వచ్చినా కూడా నిజమైన భక్తి ఎలా ఉంటాడు, నిశ్చింతగా నిర్మలంగా, అంటే పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు కూడా నిజమైన భక్తులు నిశ్చింతగా నిర్మలంగా నిరాడంబరంగా ఉంటాడు. నా సంకల్పం కాదు, నీ సంకల్పం నెరవేరవలసి, నా సంకల్పం కాదు, నీ సంకల్పము నెరవేర. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ